ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయం. గురు కరస్పర్శ ప్రభావం. సంసారమను సాగరంలో జీవుడనడి ఓడను సద్గురువే సరంగు అయి నడుపునప్పుడు అది సులభంగాను సురక్షితముగాను గమ్యమును చేరును. సద్గురు అనగాని సాయిబాబా స్ఫురణకు వస్తున్నారు. నా కళ్ళ ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుట ఊదీ పెడుతున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదిస్తున్నట్లు పొడమచున్నది. నా మనసు సంతోషంతో నిండిపోయి కళ్ళ నుండి ప్రేమ పొంగి పొరలుతోంది. గురుహస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనటి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగలగానే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడని కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాశ్రవులు పొంగిపొరలును. హృదయము భావోద్రేకముతో ఉక్కిరి బిక్కిరి అగును. నేనే తానను అంటే పరబ్రహ్మస్వరూపమనే స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును. నేను నీవు అను వేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలచి తన లీలలను తామే వినిపింపచేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగాని శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వల కాంతించు. భాగవతము ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించున్నప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా రాయ తలపెట్టినచో ఒక మాట కాని వాక్యము కాని రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బావా దానిని అణచివేయును. తన శక్తితో వారి కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి చేసిన వారికి ధర్మార్థ కామ మోక్షములు కరతలా మలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనడి 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముళ్ళు గోతులతో నిండి ఉండును. సద్గురుని సహాయంతో ముళ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢంగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించుచుండెడివారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు ఆ బ్రహ్మము యొక్క శక్తి సృష్టి అను ఈ మూడింటి కూర్చున్న తత్వ విచారము చేసి వాస్తవమునకు ఈ మూడును ఒకటే అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరిస్తున్నారు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించువారి యోగక్షేమములు నేను చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాస పడవద్దు. నీకేవైనా కావలసిన భగవంతుణ్ణి వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్ఠులకై ప్రాకులాడటమాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించును. ప్రపంచ గౌరవం అందుకునే భ్రమను విడువు. మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపును. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందుంచుకును. మనస్సు ధన సంపార్జనము దేహపోషణ గృహ సంరక్షణము మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను ఉండును. మనస్సు సరి అయిన సాంగత్యములో ఉన్నదనటానికి ఇదియే గుర్తు. చంచల మనస్సుకు స్వాస్థ్యము చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త సిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొను. సిరిడీలో జరిగే ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల 1925 వచ్చిన సాయిలీల పత్రికలో పుట అంటే 197వ పుటలో ఆ పత్రికలో సిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణింపబడింది. దాన్ని సంగ్రహముగా ఇక్కడ పేర్కొనుచున్నాము. కోపర్గావ్లో గోపాలరావు గుండ్ అనే అతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండరు. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతడికి ముగ్గురు భార్యలున్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనము చేయి అతనికి ఒక కొడుకు పుట్టిన ఆ ఆనంద సమయంలో అతనికి సిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలనని ఆలోచన కలిగింది. తన ఆలోచనను తాత్యాకోతే పాటేలు, దాదాకోతే పాటీలు, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందు ఉంచను. వారంతా దీనికి ఆమోదించరు. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరు. ఇది 1897లో జరిగింది. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టుకున్నారు. గ్రామ కులకర్ణి దానిపై ఏదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా ఆశీర్వదించి ఉండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చింది. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించుకున్నారు. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనడంలో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశం కాబోలు. భవిష్యత్ సంఘటనలను పట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవం జరపడానికి అనుమతైతే వచ్చింది, కాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తాయి. చిన్న గ్రామమైన సిరిడీలో నీటి ఎద్దడి అధికంగా ఉండను. గ్రామమంతటికీ రెండు నోతులుండెడివి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవచుండను, రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పునీటి బావిలో పొగులు వేశారు. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పునీరు మంచినీళ్లుగా మారిపోయాయి. ఆ నీరు కూడా చాలకపోవటచే తాత్యాకోతే పాటేలు దూరం నుంచి మూటల ద్వారా నీరు తెప్పించను. తాత్కాలికముగా అంగళ్లు వెలిసాయి. కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడ్డాయి. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు కలడు. అతని పేరు దాము అన్నా కాసార్. అతనిది అహ్మద్ నగర్. అతనికి ఇద్దరు భార్యలున్నప్పటికీ సంతానం లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముతో పుత్ర సంతానం కలిగింది. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించను. అలాగే నానాసాహెబ్ నిమోన్కరును ఒక నహిషీ జెండా తెమ్మని కోరను. ఈ రెండు జెండాలను ఉత్సవముతో తీసుకుని పోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతిని ఇప్పటికీ కూడా అవలంబిస్తున్నారు. బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకామాయి అని పిలిచేవారు. చందనోత్సవం. సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైంది. కొరాలా గ్రామానికి చెందిన అమీరు సక్కర్ దలాల్ అనే మహమ్మద్దీయ భక్తుడు చందన ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ ఉత్సవము గొప్ప మహమ్మద్దీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పల్లెంలో చందనపు ముద్ద ఒకటి ఉంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపాలతో బాజా భజంత్రీలతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవము ఊరేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటిలోనూ గోడలపైనను ఆ చందనాన్ని చేతితో అందరూ తట్టెదరు. మొదటి 3 సంవత్సరాలు ఈ ఉత్సవమును అమీరు సెక్కరు నిర్వహించను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు కూడా లేకుండా హాయిగా చక్కగా జరుగుచున్నది. ఏర్పాట్లు. సిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవములో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటీలు చూచుకునేవారు. ఇంటి లోపల చేయవలసినవన్నీ కూడా రాధాకృష్ణమాయి అనే భక్తురాలు చూచుచుండేది. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకునడమే కాకుండా ఉత్సవానికి కావాల్సిన సరంజా అంతటినీ కూడా సిద్ధపరచుచుండెను. అంతేకాదు, స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నం వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు ధునిమూలముగా మసిపట్టి ఉండేవి. మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్లి వేయుచుండెను. ఆమె ఇదంతా బాబా చావడిలో పరుండేటప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానం అంటే బాబాకు చాలా ప్రీతి. అందుకే ఈ ఉత్సవ సమయమందు అన్నదానం విరివిగా చేయుచుండేవారు. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమాయ ఇంటిలో విస్తారముగా వండబడేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకుని ఈ సేవలో పాల్గొనుచుండేవారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనము. ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండేది. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యము సంతరించుకొనను. 1912 ఈ ఉత్సవానికి సంబంధించి ఒక మార్పు జరిగింది. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనే ఆయన దాదాసాహెబ్ కాపర్డేతో కలిసి ఉత్సవానికి వచ్చారు. వారు దీక్షిత్వాడాలో బస చేశారు. ఉత్సవం ముందు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండను. ఆ సమయంలో లక్ష్మణ్ రావు ఉరస్ కాకా మహాజని పూజా పరికరముల పల్లెంతో మసీదుకు వెళ్లుచుండెను. అతన్ని చూడగాని భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టింది. వెంటనే కాకా మహాజనని దగ్గరికి పిలిచి అతనితో, ఉరుసు ఉత్సవంను శ్రీరామనవమి నాడు చేయుటంలో భగవద్ద్దేశము ఏదో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామజన్మోత్సవము ఎందుకు మనం జరపకూడదు అని అడిగారు. కాకా మహాజనకి ఈ ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పానికి బాబా అనుమతి సంపాదించుటకు ఆయన బయలుదేరారు. కాని భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించడం కష్టం. ఈ సమస్యను కూడా అతడు భీష్మయే పరిష్కరించను. ఎలా అంటే, అతని వద్ద రామాఖ్యానమనే శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించుకున్నారు. చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయ చేయుటకు ఏర్పాటైంది. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు వెళ్లారు. సర్వజ్ఞుడైన బాబా, వాడాలో ఏం జరుగుతున్నది అని మహాజనిని ప్రశ్నించను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థాన్ని మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా ఉండను. బాబా అదే ప్రశ్న భీష్ముడిని అడిగను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలనని తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వాలని కోరను. బాబా వెంటనే ఆశీర్వదించారు. అందరూ సంతోషించి రామజయంతి ఉత్సవానికి సంసిద్ధులయ్యారు. ఆ మరుసటి దినము మసీదును అలంకరించారు. రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చింది. దానిని బాబా ఆసనం ముందు వేలాడగట్టారు. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమైంది. భీష్ముడు కీర్తన చెప్పడానికి లేచారు. మహాజని హార్మోనియం ముందు కూర్చున్నారు. అప్పుడే లేండీ నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయూ చూసి మహాజనని పిలిచను. రామజన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకుంటారో లేదో, ఏమవుతుందో ఏమో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్లారు. అదంతా ఏంటని, అక్కడ ఊయలు ఎందుకు కట్టారని బాబా అతన్ని అడిగారు. శ్రీరామనవ మహోత్సవం ప్రారంభమైందని అందుకే ఊయలు కట్టారని అతడు చెప్పారు. బాబా మసీదులో ఉండే భగవంతుని నిర్గుణ స్వరూపంని సూచిస్తూ నింబారు అంటే ఆ గోడ నుండి రెండు పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకోటి భీష్మకు పంపారు. హరికథ ప్రారంభమైంది. రామకథ సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రీల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అని జయ జయ ధ్వానములు చేయిస్తూ పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ అంటే ఎర్రరంగు పొడి చల్లుకొన్నారు. అంతలో ఒక గర్జన వినపడింది. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఎలాగో వెళ్లి బాబా కంట్లో పడింది. బాబా కోపంతో బిగ్గరగా తిడుతూ ప్రారంభించను. ఇది చూసి చాలామంది భయంతో పారిపోయారు. కాని బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదాలని గ్రహించి కదలక అక్కడే ఉన్నారు. శ్రీరామ జయంతి నాడు రావణుడని అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించారు. సిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలుసుకున్న వారు గమ్మున ఊరుకున్నారు. తన ఊయల్ను బాబా విరుస్తారేమోననే భయంతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయల్ను తీసుకుని రమ్మంది. మహాజని వెళ్లి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు వెళ్లి ఊయలను తీయవలదని చెప్పారు. కొంతసేపటికి బాబా శాంతించను. ఆనాటి మహాపూజ ఆరతి మొదలగునవి ముగిసెను. సాయంత్రం మహాజని వెళ్లి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని ఇప్పవద్దని బాబా అతన్ని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కలోత్సవముతో కాని ఉత్సవము పూర్తి కాదనే విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించే కాలాహండి అను ఉత్సవంను జరిపారు. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వేలాడగట్టెదురు. హరికథ సమాప్తమైన పిమ్మట దీన్ని కట్టెతో పగలగొట్టెదురు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టెదురు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలాగే తన స్నేహితులకు తన స్నేహితులకు గొల్లపిల్ల వాళ్లకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినమును ఇవన్నీ పూర్తయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవుచుండగా పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినది. ఈ విధంగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారింది. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశాలు క్రమంగా హెచ్చాయి. చైత్రపాడ్యము నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహం ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందులో పాల్గొనుచుండేవారు. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకవజామునునే భజనలో చేరుచుండేది. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపం చేసే హరిదాసులు దొరకడానికి దుర్లభంగా ఉండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలువబడే బాలాభోమాలి అను సంకీర్తనకారుని కాకామహాజని యాదృచ్ఛికముగా కలియుట తటస్థించింది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని సిరిడీ తోడుకుని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా, అంటే 1914 కూడా తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధ కబటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలభవ సతార్కర్ సంకీర్తన కార్యక్రమములు లేక ఖాళీగా ఉండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు సిరిడీ వచ్చి హరికథా సంకీర్తనము చేశాను. బాబా అతనికి తగినట్లుగా సత్కరించను. 1914 ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు సిరిడీలో సంకీర్తన చేసే బాధ్యత శ్రీ దాసగను మహారాజు గారికి బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక కొత్త హరిదాసును పిలిచే సమస్య శాశ్వతంగా పరిష్కరింపబడెను. 1912 నుండి ఈ ఉత్సవాన్ని రాను వృద్ధి పొందుతుంది. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు సిరిడి తేనె చుట్టు వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ల సంఖ్య పెరిగిపోయింది. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండేవారు. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే సిరిడి ఒక సంస్థానంగా రూపొందింది. వివిధములైన హంగులు అలంకారాలు పెరిగాయి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి బహుకరింపబడిన ఉత్సవానికి ఏనుగులు కూడా వచ్చను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా దీనిని ఏమాత్రమూ లక్ష్య పెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవములో గమనింపవలసిన ముఖ్య విషయం ఏంటంటే హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలసిమెలసి ఉత్సవాలలో పాల్గొనిచేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహాలు సిరిడిలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఈ సంఖ్య 75,000 వరకు పెరిగింది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ ఎలాంటి అంటువ్యాధులు కాని అల్లర్లు కాని సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టింది. ఉరుసు ఉత్సవాన్ని ప్రారంభించిన విధంగానే మసీదుకు తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మత్తు చేసే నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కాని ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చందోర్కర్ కు ఆ సేవ లభించింది. రాళ్ల తాపన కార్యక్రమాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ కు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేసే మొదట బాబాకిష్టం లేకుండెను. కాని భక్తుడవ మహాసాపతి కల్పించుకుని ఎలాగో అలా బాబాను బాబా అనుమతిని సాధించను. బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించారు. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుటమాని చిన్న పరుపు మీద కూర్చునేవారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 సభామండపాన్ని పూర్తి చేశారు. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభాలు మొదలగునవి తెప్పించి ప్రారంభించారు. రాత్రి అంతా శ్రమపడి స్తంభాలు నాటేవారు. మరుసటి దినం ప్రాతకాలాన్నే బాబా చావడి నుండి వచ్చి అదంతా చూసి కోపంతో వారిని పీకి పారవేచేవారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దిప్తుడై అన్నాటిన ఒక ఇనుప స్తంభాన్ని ఒక చేతితో పెకిలించను, రెండవ చేతితో సాత్యాపాటిల్ పీకను పట్టుకొనను. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేసింది. బాబా నేత్రాలు నిప్పుకనముల వలె వెలుగుచుండెను. ఎవరికీ కూడా బాబా వైపు చూచుటకు ధైర్యం చాలకుండెను. అందరూ భయకంపితులయ్యారు. బాబా తన జేబులోంచి ఒక రూపాయి తీసి అలా వైపు ఒకవైపు విసిరింది. అది శుభ సమయం అందే చేసే ఆహుతి వలె కనపడింది. తాత్యా కూడా చాలా భయపడింది. సాత్యాకి ఏమి చేయాలో ఎవరికీ ఏమీ తెలియకుండా కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించడానికై ఎవరికీ ధైర్యం చాలేదు. ఇంతలో కుష్టిరోగి అగు బాబా భక్తుడు అగు భాగోజీ సింధే కొంచెం ధైర్యం కూడగట్టుకుని ముందుకు వెళ్లగా బాబా వాణ్ణి ఒక ప్రక్కకు తోసివేశారు. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వారు. ఎంతమంది ఆ జోలికి ఓదలిచారో అందరికీ ఒకే గతి పట్టింది. కాని కొంతసేపటికి బాబా శాంతించను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషీ జరీ పాగానుకొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటకు ఆయన అనుకున్నట్లు దానిని స్వయంగా తాత్యా తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులయ్యారు. అంత త్వరలో బాబాకు ఎలా కోపం వచ్చింది? ఎందుచేత ఈ విధంగా తాత్యాను శిక్షించారు? వారి కోపం తక్షణమే ఎలా చల్లబడింది అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగాలతో మాట్లాడుచుండేవారు. అంతలోనే అకారముగా కోపించేవారు. అటువంటి సంఘటనలు అనేకములు కలవు. కాని ఏది చెప్పవలను అనే విషయం తేల్చుకోలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పను. 6వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.